The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం జూలై 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారి బాలగోకులం కార్యక్రమానికి పునఃస్వాగతం. నేను మీ సాయి అనిరుద్ధ్. మళ్ళీ శతక సాహిత్యంతో మీ ముందరికి వచ్చేసాను. క్రిందటి వారం మనం కృష్ణ శతకంలోని కొన్ని చక్కని ఆణిముత్యాల లాంటి పద్యాలు చెప్పుకున్నాం కదా, మరి తదుపరి ఇంకొన్ని మంచి పద్యాలు చెప్పుకుందామా అనేస్తాలు. ఇదే మన 23వ పద్యం. పదియారు వేల నూర్వురు సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్ విదితంబుగ బహురూపుల వదలక రమిగింతువౌర వసుధను కృష్ణ. దీనిలో 16,100 అంటే 16,000 ఇంకా 100 సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్ అంటే స్త్రీలు చక్కగా 8 మంది నీకు చక్కని భార్యలు. విదితంబుగ బహురూపుల అంటే విదితంబుగన్ అంటే తెలిసేటట్లుగా, బహురూపులన్ అంటే అనేక ఆకారాలు ధరించి అనేక వదలక రమియింతువౌర అంటే వాళ్ళు ఎవరిని విడవకుండా రమియింతువు అంటే వారితో ఆనందిస్తూ ఉంటావు. ఔరా ఎంత ఆశ్చర్యం. వసుధను అంటే భూమిలో అర్థం. దీని తాత్పర్యం ఏమిటంటే కృష్ణ నీకు 16,100 భక్తురాళ్ళైన గోపికలు, చక్కగా 8 భార్యలు ఉన్నారు. అనేక రూపాలు పొంది నువ్వు వాళ్ళందరితో ఆనందిస్తూ ఉంటావు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. శ్రీకృష్ణుడు ఒకే సమయంలో అనేక రూపాలు దాల్చి ఎవరి ఇంట్లో వారితో ఆడుతూ పాడుతూ ఉంటాడట. ఇది ఎలా కుదురుతుంది? ఆయన పరమాత్ముడు కాబట్టి ఆయనకే కుదురుతుంది. కాబట్టి ఆయనకి మరొకసారి నమస్కారం చేసుకుందామనేస్తాలు. సరే, మన తదుపరి పద్యం. అంగన పసుపున ధోవతి కొంగున నటుకులను ముడుచుకుని వచ్చినయా సంగతి విని దయను సంగీతి రంగుగా సంపదలు లోక రక్షక కృష్ణ. అంగుర పసుపున ధోవతి అంటే అటుకులను అంగన పసుపునన్ అంటే తన భార్య పంపించడం వల్ల పై పంచకు చివర అటుకులను కట్టుకుని కుచేలుడు వచ్చిన సంగతి విని దయతో అతనికి సర్వసంపదలు ఇచ్చావు. రంగుగా అంటే ఎక్కువగా అని అర్థం అన్నమాట. ఈ పద్యంలో కవిగారు ఏం చెప్తున్నారంటే కృష్ణ కుచేలుడు తన భార్య చెప్పి పంపినందువల్ల పై పంచే కొంగున అటుకులు మూట కట్టుకొని నీ దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆ సంగతి విని ఆయన పెట్టిన అటుకులు తిని దయతో ఆయనకు అనేక సంపదలు ఇచ్చావు. కుచేలుడు బీద బ్రాహ్మణుడు మరియు కృష్ణుడు చిన్నప్పటి స్నేహితుడు. వీళ్ళిద్దరూ సాందీపుని దగ్గర చదువుకున్నవాళ్ళు. కుచేలుడికి సంతానం ఎక్కువ. ఒక్కొక్కప్పుడు తిండి లేకపోయినా సరే ఎవరిని అడుక్కోకుండా ఉన్నదాంతో కాలం గడుపుతుండేవాడు. కృష్ణుడికి కుచేలుడికి చిన్నప్పుడే స్నేహం ఉండేదని కుచేలుడికి భార్యకి తెలుసు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్తే తప్పకుండా సహాయం చేస్తాడని ఆమెకు తెలుసు. అంచేత కుచేలుణ్ణి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. కుచేలుడు తన చెలికాడికి, అదే స్నేహితుడికి కానుక ఏదైనా తీసుకువెళ్ళాలని కాసిన అటుకులు కొంగుకు కట్టుకుని వెళ్ళాడు. అంత గొప్పవాడు తనకు దర్శనం ఇస్తాడో ఇవ్వడో అని కుచేలుడు జంకాడు, అంటే అనుమానించాడు. కానీ కృష్ణుడు ఆయన్ని ప్రేమతో లోపలికి తీసుకువెళ్ళి తన మంచం మీద కూర్చోబెట్టుకుని ఆయన పెట్టిన అటుకులు ఒక గుప్పెడు తిన్నాడు. మరో గుప్పెడు తినకపోతుండగా రుక్మిణీదేవి అతన్ని ఆపింది. కుచేలుడు కొన్ని దినాలు అక్కడే ఉన్నాడు అని తనకు డబ్బు కావాలని నోరు విడిచి అడగలేకపోయాడు. కృష్ణుడి ప్రేమ తనకు చాలని తృప్తిపడ్డాడు. కానీ ఇంటికి వచ్చేసరికి తన ఇల్లు ఒక మేడగా, అంతే ఒక భవంతిగా మారిపోయింది. ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు. కృష్ణుడి దయ వల్లనే ఇవన్నీ తనకు వచ్చాయని కుచేలుడు చాలా సంతోషించాడు. చూసారా నేస్తాలు, కృష్ణుని అందుకే భక్త వత్సలుడు అంటారు. అంటే భక్తులు ఏ కోరిక కోరినా ఏన్ని కోరినా తీరుస్తాడని అర్థం. కాబట్టి మనం మరొకసారి కృష్ణుడికి నమస్కారం చేసుకుందామా? మరి మన 25వ పద్యం. హా వసుదేవ కుమారక కావుము నా మాన మనుచు కామిని వేడన్ ఆ వనజాక్షికి నిశ్చితి శ్రీవర అక్షయ మటంచు చీరలు కృష్ణ. ఈ పద్యంలో ఏంటంటే, శ్రీవర అంటే లక్ష్మీదేవికి భర్త అయిన ఓ విష్ణుమూర్తి, హా అయ్యో వసుదేవ కుమార, వసుదేవుడి కొడుకైన ఓ కృష్ణ, నా మానము గౌరవం కాపాడు అంటూ కామిని అంటే స్త్రీ, ఇక్కడ ద్రౌపది అన్నమాట, వేడన్ అంటే ప్రార్థించినప్పుడు, ఆ వనజాక్షికిన్ అంటే నీటిలో పుట్టిన తామర పువ్వులు ఉంటాయి చూడండి నేస్తాలు, వాటిలాంటి కళ్ళు ఉండే స్త్రీకి, అదే ద్రౌపదికి, అక్షయము ప్లస్ అటంచు అంటే తరిగిపోకుండా ఉండాలి అంటూ చీరలు ఇచ్చావు. దీని తాత్పర్యం ఏంటంటే, కృష్ణ తన గౌరవం కాపాడమని ద్రౌపది నిన్ను ప్రార్థించినప్పుడు నువ్వు తరిగినన్ని చీరలు ఇచ్చి ఆమెను కాపాడావు. మీకు అనుమానం రావచ్చు, ద్రౌపది మానం ఎలా పోతుంది? అదే మనం ఇప్పుడు చూద్దాం. కౌరవుల సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీర కట్టుకుని లాగుతున్నప్పుడు ద్రౌపది కృష్ణుణ్ణి తలుచుకొని తన మానం కాపాడమని ప్రార్థించింది. అప్పుడు కృష్ణుడు ఆమె ఒంటి మీద చీరలు తరిగిపోకుండా ఉండేటట్లు చేశాడు. అది ఎంత పరిస్థితికి దారితీసిందంటే, దుశ్శాసనుడు లాగి లాగి సొమ్మసిల్లి పడిపోయాడు. చూసారా నేస్తాలు, కృష్ణుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అపజయం ఉండదు. అలా దీనికి ఇదొక సరైన ఆధారం అనే చెప్పచ్చు కదా. కాబట్టి మనం మరొకసారి కృష్ణుని తలుచుకుందాం. మరి మన తదుపరి పద్యం, శుభ్రమగు పాంచజన్యము అభ్రంక శమగుచుమ్రోహ నాహవభూమిన్ విభ్రమలగు ధనుజసుత గర్భంబుల పగులంజేయు కనుడవు కృష్ణ. దీని అర్థం ఏమిటంటే, ఆవహ భూమిన్ అంటే యుద్ధం జరిగే చోట శుభ్రమగు స్వచ్ఛమైన పాంచజన్యము అంటే పాంచజన్యం అనే పేరు గల నీ శంఖాన్ని అభ్రంకషమగుచు అంటే ఆకాశాన్ని ఒరుసుకుంటూ అంటే ఆకాశం వరకు వ్యాపించేటట్లుగా మ్రోవన్ అంటే మోగడం వలన విభ్రమలగు ధనుజసుత గర్భంబులన్, అంటే బెదిరిపోయిన ధనుజసుత గర్భంబులన్ అంటే రాక్షస స్త్రీల కడుపులను పగులజేయు, పగిలేటట్లు చేసే కనుడవు, గొప్పవాడివి నీవే కృష్ణ అంటున్నారు కవిగారు ఈ పద్యంలో. తాత్పర్యం ఏమిటంటే, కృష్ణ, యుద్ధంలో నువ్వు పాంచజన్యం ఊదినప్పుడు ఆ చప్పుడు విన్న రాక్షస స్త్రీల కడుపులు పగిలిపోయాయి. నువ్వు చాలా గొప్పవాడివి, వీరుడివి. చూసారా నేస్తాలు, శ్రీకృష్ణుడి వీరత్వాన్ని పద్యంలో ఎంత బాగా వర్ణించారో. శ్రీకృష్ణుడు ప్రజల్ని కాపాడేందుకు అనేక రాక్షసుల్ని కూడా సంహరించాడు. కాబట్టి మనం కూడా ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మంచి మార్గంలో వెళ్ళాలంటే కృష్ణనామ స్మరణ, భజన, సంకీర్తన మానకుండా ఉండాలి. శ్రీకృష్ణుని నమ్ముకుంటే చాలు, ఆయన నీకు వచ్చే అన్ని ఆపదల్ని నుంచి గట్టెక్కిస్తాను అని భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. సరే నేస్తాలు, మీరు కృష్ణనామ స్మరణ భజన చేస్తూనే ఉన్నారు కదా, వాటిని మానట్లేదు కదా, అవి చేస్తూనే ఉండండి. అప్పుడే మనకి శ్రీకృష్ణుడికి మన మీద అనుగ్రహం కలుగుతుంది. నేస్తాలు, ఇవాళ మనం కొన్ని చక్కని ఆణిముత్యాలు లాంటి పద్యాలు, వాటి తాత్పర్యాలు, వాటి యొక్క ప్రతి పాదానికి ఉన్న అర్థాలు తెలుసుకున్నాం కదా. మరి వచ్చే వారం వరకు మీ సాయి అనిరుద్ధ్కి సెలవు ఇప్పిస్తారు కదా, అప్పటి వరకు కృష్ణనామ స్మరణ అవి మానకుండా ఉంటారు కదా. సరే, అప్పటి వరకు మీ సాయి అనిరుద్ధ్కి సెలవు ఇప్పించండి. ఇదే మీ బాలగోకులం, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇదే భారతీయ స్వరం. ధన్యవాదాలు.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటిని గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో 6 గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను, అంటే మీ పగడాల నాగమణి, నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవనుంది. అంతేకాదండో, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, ఇది భారతీయ స్వరం.
బాలగోకులం కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలందరికీ పునఃస్వాగతం. చిన్నారి అనిరుద్ధ్ చెప్పిన చక్కటి పద్యాలను ఇంతవరకు మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను మహాభారతంలో నుంచి మీకు ఒక గొప్ప విద్వాంసుడి గురించి చెప్తాను. ఆయన ఎవరో కాదండి, విదురుడు. విదుర నీతి అనేది కూడా చాలా ప్రసిద్ధమైనది. మహానుభావుడైన విదురుడు సాక్షాత్తు ధర్మదేవత యొక్క అవతారం. మాండవ్య మహర్షి ఇచ్చిన శాపం కారణంగా అతడు శూద్రుడిగా జన్మించాడు. ఇతడు మహారాజు విచిత్ర వీర్యుని దాసి కడుపున పుట్టాడు. ఈ విధంగా ఇతడు ధృతరాష్ట్రుడికి పాండురాజుకి ఒక విధంగా నిజమైన సోదరుడు కూడా అయ్యాడు. ఈయన మహాబుద్ధిమంతుడు, నీతి కోవిదుడు, ధర్మవేత్త, విద్యావంతుడు, సదాచార సంపన్నుడు, భగవద్భక్తుడు. ఈ అన్ని గుణాల మూలంగా ఆయన్ని అందరూ విశేషమైన గౌరవ దృష్టితో చూసేవారు. ఈయనకు అసలు భయం అంటే ఏమిటో తెలీదు. సామ్యవాది. ఇతడు ధృతరాష్ట్రాదులకు మంచి మంచి సలహాలని ఇచ్చేవాడు. విదురుడు ధృతరాష్ట్రుడికి మంత్రిగా ఉన్నాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలాగా ఓండ్ర పెట్టడం మొదలుపెట్టాడు. అతని జన్మకాలంలో ఎన్నో అమంగళకరమైన ఉత్పాతాలు సంభవించాయి. అది చూసి విదురుడు బ్రాహ్మణులను తోడ్కొని ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళి, మహారాజా, ఈ బిడ్డ వంశాన్ని నాశనం చేసేవాడవుతాడు, కాబట్టి వాడిని మనం వదిలివేయడం మంచిది అని ఆయనకు చెప్పాడు. అంతేకాదు, ఆ బిడ్డ బ్రతికియుంటే కన్నవారు దుఃఖాల పాలు కావలసి వస్తుందని, కులం కోసం ఒక మనిషిని, గ్రామం కోసం ఒక కులాన్ని, దేశం కోసం ఒక గ్రామాన్ని, ఆత్మ కోసం సమస్త భూమండలాన్ని మనం విడిచిపెట్టేయచ్చని శాస్త్రం చెబుతోంది అని కూడా వివరించాడు. ఆనాడు మోహవశమున ధృతరాష్ట్రుడు విదురుడి మాటల్ని పెడచెవిన పెట్టాడు. దానికి ఫలితంగా దుర్యోధనుడి మూలంగా యావజ్జీవితము ఆయన దుఃఖం అనుభవించవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు బ్రతికి ఉండగానే తన వంశ నాశనాన్ని కళ్లారా చూడాల్సిన వాడు అయ్యాడు. మహాత్ములైన వారి మాటలను తిరస్కరిస్తే అనుభవంలోకి వచ్చేది కేవలం దుఃఖమే. దుర్యోధనుడు మాటిమాటికి పాండవుల మీద అత్యాచారాలు సాగిస్తూ ఉండడం చూసి సహజంగానే విదురుడి సానుభూతి పాండవుల వైపున ఉంది. అందుకు కారణం ఒకటి, వారు పితృహీనులు అంటే తండ్రి లేనివారు. రెండు, ధర్మాత్ములు అంటే ధర్మాన్ని పాటించేవాళ్ళు. ఇతడు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా పాండవులను రక్షిస్తూ ఉండేవాడు. వారికి విదురుడు తన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తూ ఉండేవాడు. ధర్మాత్ములైన వారి మీద ధర్మదేవతకు సానుభూతి ఉండడం సహజమే కదా. మరి విదురుడు కూడా సాక్షాత్తు ధర్మదేవత అవతారమే కదా. పాండవుల మీద ఎన్ని కష్టాలు వచ్చి పడినా కూడా చివరికి వాళ్లే జయిస్తారని ఆయనకు తెలుసు. కారణం, యతో ధర్మస్తతో జయః అన్న శాస్త్రోక్తి. ఆ ఉక్తికి ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం గెలుస్తుంది అని భావం. పాండవులు దీర్ఘాయుష్మంతులు అని వారినెవ్వరూ సంహరించలేరు అని కూడా ఆయనకు తెలుసు. ఆటపాటల సందర్భంలో దుర్యోధనుడు భీముడి చేత విషం తినిపించి వానిని గంగానదిలోకి త్రోసివేస్తాడు. అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుంతీదేవికి చింత మొదలవుతుంది. దుర్యోధనుడు వాడికి ఏమైనా హాని కలిగించాడేమో అన్న అనుమానం కూడా ఆమెకు కలిగింది. అప్పుడు విదురుడు ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, విచారించకు. ప్రస్తుతం నువ్వు ఎవరి మీద ఏ అనుమానాన్ని బయటికి వెల్లడించవద్దు. దుర్యోధనుడిపై సందేహాన్ని ప్రకటిస్తే మరింత ముప్పును ఎదుర్కోవలసి వస్తుంది. అతనికి కోపం వస్తే నీ మిగిలిన బిడ్డలకు కూడా హాని జరగవచ్చు. భీమసేనుడు మరణించడు, అతడు తొందరలోనే తిరిగి వస్తాడు అని ఆమెకు నచ్చచెప్పాడు. కుంతి విదురుడిచ్చిన సలహాని మన్నించింది. అతను చెప్పిన మాట నిజమైంది. కొద్ది రోజుల్లోనే భీమసేనుడు సజీవుడిగా తిరిగి వచ్చాడు. లక్క ఇంటి నుంచి ఎటువంటి అపాయం లేకుండా తప్పించుకుని పారిపోవడానికి కూడా పాండవులకు ఉపాయం చెప్పినవాడు విదురుడే. ఈయన నీతివెత్తే కాదు, బహుళ భాషావెత్త కూడా. పాండవులు వారణావత నగరానికి వెళ్తున్న సందర్భంలో ఇతడు మ్లేచ్ఛ భాషలో, అంటే ముస్లింలు మాట్లాడే భాషలో అన్నమాట, అప్పట్లో వారు మాట్లాడే భాషలో ధర్మరాజుకు వారిపై వచ్చిపడనున్న ఆపదను సూచించి దాని నుంచి తప్పించుకునే ఉపాయం కూడా తెలియజెప్పాడు. అంతేకాదు, ఒక సొరంగం తవ్వేవాడిని రప్పించి అతని చేత ఇతను పాండవులు లాక్షాగృహం నుండి, అంటే లక్క ఇంటి నుంచి, గుప్తంగా పారిపోవడానికి అనువుగా ఒక సొరంగాన్ని కూడా తవ్వించాడు. ఆ కనకుడు, అంటే ఆ గుహని, సొరంగాన్ని తవ్వేవాడు లాక్షాగృహం లోపల నుండి భూగర్భాంతర్గతంగా, అంటే నేల లోపలన్నమాట, ఇప్పుడు మనం టన్నెల్స్ అంటాం కదా, అలాగా టన్నెల్ ఒకటి తవ్వడానికి పిలిపించారన్నమాట విదురుడు. ఆ కనకుడు లాక్షాగృహం లోపల నుండి వెళ్ళిపోయి అడవిలో బయటపడేలాగా ఒక గుప్త మార్గాన్ని కల్పించాడు. లాక్షాగృహానికి నిప్పు పెట్టి పాండవులు కుంతీదేవిని వెంట పెట్టుకుని ఆ గుప్త మార్గం గుండా సాగిపోయి ఎటువంటి అపాయం లేకుండా అడవి వెలికి వచ్చారు. వారు అక్కడి నుండి గంగా తీరం చేరగా వారిని నది దాటించటానికి విదురుడు ముందుగానే అక్కడకు ఒక నావను, నావికుడిని సిద్ధం చేసి ఉంచాడు. ఆ నావను ఎక్కి వారు గంగానదిని దాటి వెళ్ళిపోయారు. ఈ విధంగా విదురుడు తన తెలివిని, నీతి కుశలతను వినియోగించి నేర్పుగా దుర్యోధనాదులకు తెలియరాని విధంగా పాండవుల ప్రాణాలను కాపాడాడు. పాండవులు తమ తల్లితో పాటు లక్క ఇంటి మంటలలో చిక్కి దహనమైపోయారని, అంటే కాలిపోయారని దుర్యోధనాదులు భావించుకున్నారు. కేవలం శరీర బలం కానీ అస్త్రబలం కానీ ఎల్లప్పుడూ పనిచేయవు. ఒక్కొక్క చోట ఆత్మరక్షణ కోసం నైతిక బలం కూడా కావలసి వస్తూ ఉంటుంది. మహానుభావుడైన విదురుడు ధర్మ మర్మాలను తెలిసినవాడు, శాస్త్ర పరిజ్ఞానం కలవాడు మాత్రమే కాదు, నీతిలో కూడా నిధి అయినవాడు, అంటే గొప్ప పెన్నిధి లాంటివాడనమాట. విదురుడు ఏ విధంగా పాండవుల ఎడల సానుభూతి, ఆదరాభిమానాల్ని కలిగి ఉండేవాడో అదే విధంగా తన అన్న అయిన ధృతరాష్ట్రుడి యందు కూడా, అతని సంతానం నందు కూడా స్నేహము, ఆత్మీయతను కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ వాళ్ల మంచినే ఆకాంక్షిస్తూ వారికి మంచి మార్గాన్ని సూచిస్తూ ఉండేవాడు. హితం మనోహరిచ దుర్లభం వచః, అంటే హితకరము మనోహరము అయిన మాట దుర్లభమైనది అన్న సూక్తిని అనుసరించి ఈ విదురుడు చెప్పే మాటలు సత్యములు, హితకరములు అంటే ప్రియంగా, తీయగా మాట్లాడడానికి వినసొంపుగా ఉండేవట. అయినా కూడా దుర్యోధనుడికి అవి కటువుగానే తోస్తూ ఉండేవి. ఆ కారణంగా దుర్యోధనుడు, అతని అనుచరులు కూడా ఎల్లప్పుడూ ఈ విదురుడి ఎడల అసంతృప్తిగా ఉండేవారట. అయినా కూడా ఈయన వారి అసంతృప్తిని కొంచెమైనా పరిగణించకుండా నిరంతరము వాళ్ల శ్రేయస్సునే కాంక్షిస్తూ ఉండేవారు. పెడత్రోవల నుండి వారందరినీ మరలించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ధృతరాష్ట్రుడు కూడా దురాత్ముడైన తన కుమారుడికి లోబడి ఉన్నవాడైన కారణంగా ప్రతిసారి విదురుడి సూచనలను అనుసరించలేకపోయేవాడు. ఆ కారణంగా కష్టాల పాలవుతూ ఉండేవాడు. అయినా అతనికి విదురుని మీద మిక్కుటమైన నమ్మకం ఉండేది, అంటే చాలా నమ్మకం ఉండేదన్నమాట. అతడు బుద్ధిమంతుడని, దూరదృష్టి కలవాడని, తన హితాన్ని కోరేవాడని నమ్మేవాడు. తరచుగా అతని సలహా లేకుండా ఏ పని చేసేవాడు కాదు. ముఖ్యంగా పాండవులతో వ్యవహరించే సమయంలో మాత్రం అతని అభిమతాన్ని అడిగి తెలుసుకునేవాడు. పాండవుల విషయంలో విదురుడి అభిప్రాయం పక్షపాతరహితంగా ఉంటుందని కూడా ఆయనకు తెలుసు. శకుని మామ సూచనను అనుసరించి పాండవులతో జూదమాడే తన ప్రస్తావాన్ని తెలిపే ఉద్దేశంతో దుష్టాత్ముడైన దుర్యోధనుడు విదురుడి వద్దకు వచ్చిన సందర్భంలో కూడా ధృతరాష్ట్రుడు నియమానుసారంగా ఆ విషయంలో విదురుడి అభిమతాన్ని తెలుసుకోగోరి ఆయన్ను పిలిపించాడు. తన అభిప్రాయాన్ని కాదంటే తాను తన ప్రాణాలు తీసుకుంటానని దుర్యోధనుడు తండ్రిని బెదిరించాడు. అయినా విదురుడితో సంప్రదించకుండా ముందు నీకు ఎంతమాత్రం జోదమాడ్డానికి అనుమతిని ఇచ్చేది లేదని ధృతరాష్ట్రుడు కొడుక్కి స్పష్టంగా బదులిచ్చాడు. దుర్యోధనుడి పాపపు తలపును ఎరిగిన విదురుడు ఇక కలియుగం రానున్నదని భావించుకున్నాడు. ఆయన ఈ ప్రస్తావాన్ని పూర్తిగా ప్రతిఘటించాడు. అన్నా, జూదం ఆడడం వల్ల నీ కొడుకులకు, నీ తమ్ముడి కొడుకులకు మధ్యన విరోధాలు ప్రబలుతాయి. దానివల్ల ఎవరికీ కూడా మేలు కలగదు. కాబట్టి అన్ని విధాలా ఈ జూదమాడే ప్రయత్నాన్ని విరమించుకోవడమే మంచిది. అలా చేయడంలోనే ఇరుపక్షాలకు శ్రేయస్సు ఉంది అని తన అన్నకు నచ్చచెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడిని, అతని అభిమతాన్ని మెచ్చుకొని జూద ప్రయత్నం ఆపేయమని దుర్యోధనుడికి ఎంతగానో నచ్చచెప్పాడు. కానీ ఎంత చెప్పినా దుర్యోధనుడు వినలేదు. అతను ఏదో ఒక విధంగా పాండవుల్ని జూదంలో ఓడించి అవమానించాలని పట్టుబట్టి కూర్చున్నాడు. అతడు పాండవుల వైభవాన్ని, అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో మండిపోయాడు. ఎన్ని విధాలా చెప్పినా వినకపోవడంతో ధృతరాష్ట్రుడు అతని ప్రస్తావాన్ని అంగీకరించక తప్పలేదు. పాండవులను ఇంద్రప్రస్థం నుండి తెప్పించడానికి విదురుని చేతనే కబురంపడం కూడా జరిగింది. ఆ పని చేయడం తనకు ఇష్టం లేకున్నా అన్నగారి ఆజ్ఞను ఉల్లంఘించడం ఇష్టం లేక అతి కష్టం మీద విదురుడు అందుకు సమ్మతించాడు. పాండవుల వద్దకు వెళ్ళి విదురుడు వారికి అన్ని విషయాలు వివరించి చెప్పాడు. మహారాజు యుధిష్ఠరుడు కూడా జూదం దుర్వృత్తి అని తెలిసి ఉండి కూడా తన పెదతండ్రి ఆజ్ఞగా భావించి దుర్యోధనుడి ఆహ్వానాన్ని స్వీకరించాడు. జూదం ఆడే సమయంలో కూడా ఈ విదురుడు, అన్నా ఇప్పుడైనా నా మాట వినండి, ద్యూత ప్రయత్నాన్ని విరమింపచేయండి, అంటే జూదమాడే ప్రయత్నాన్ని మానేయండి. దుర్యోధనుడి మాటలో మాట కలపడం మానండి. వంశాన్ని సర్వనాశనం నుండి కాపాడండి. పాండవులతో విరోధం తెచ్చుకుని వారిని శత్రువులను చేసుకోవడం తగదు అని ధృతరాష్ట్రుడికి అనేక విధాలుగా నచ్చచెప్పాడు. పాండవులు వనంలోకి వెళ్లిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఎంతో చింత సంతాపము కలిగాయి. అతడు విదురుణ్ణి రప్పించి అతనికి తన మనోవ్యధను తెలిపి, విదురా, ఇప్పుడు ప్రజలకు మన మీద అప్రసన్నత కలగకుండా ఉండాలంటే, అలాగే కోపంతో పాండవులు మనకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగాడట. అప్పుడు విదురుడు ఇలా బదులు చెప్పాడు, మహారాజా, ధర్మార్థ కామమోక్షాలు అనే నాలుగు పురుషార్థాలలో మొదటి దాని వల్లనే మిగిలిన మూడు ప్రాప్తిస్తూ ఉంటాయి. రాజ్యానికి మూలం ధర్మం, కాబట్టి మీరు ధర్మనిష్ఠులయ్యుండి పాండవులను కౌరవులను రక్షించండి. మీ కుమారులు శకుని అభిమతాన్ని అనుసరించి నిండు సభలో ధర్మాన్ని తిరస్కరించారు. వారు సత్యసంధుడైన యుధిష్ఠరుని మాయా జూదంలో ఓడించి వారి సర్వస్వాన్ని హరించారు. ఇది ఎంతో నీచమైన అధర్మాచరణం అయింది. దీన్నుంచి విముక్తి పొందాలంటే మీ కుమారుడు పాప విముక్తుడై కళంకరహితుడై ప్రతిష్ట పొందాలంటే అందుకు ఒక్కటే ఉపాయం ఉంది. అది ఏమిటంటే, మీరు హరించిన పాండవుల సొత్తును తిరిగి వారికిచ్చేయండి. ఎవరికి ఎంత మేరకు హక్కుంటుందో వారు ఆ మేరతోనే తృప్తి చెందడం రాజధర్మం. పరుల హక్కును ఎన్నడూ మనం కోరుకోకూడదు. మీకు వచ్చిన కళంకం పోవడానికి నేను చెప్పిందే సరైన ఉపాయం. దానివల్ల అన్నదమ్ముల నడుమ విరోధాలు నాటుకోకుండా ఉంటాయి, అధర్మం జరగకుండా ఉంటుంది. మీ కొడుకుల అదృష్టం ఏ కొంచెం మిగిలి ఉన్నా కూడా సాధ్యమైనంత తొందరగా ఈ పని చెయ్యాలి. వ్యామోహానికి లోబడి మీరు ఈ పని చేయకుండా ఉంటే మాత్రం కురువంశమంతా నాశనమైపోక తప్పదు. మీ కుమారుడు దుర్యోధనుడు దానికి సంతోషంగా సమ్మతిస్తే మంచిదే. లేదా కుటుంబక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దురాత్ముని పట్టి వెంటనే చెరసాల్లో బంధించి యుధిష్ఠరుని రాజ్యసింహాసనం మీద కూర్చోపెట్టండి. యుధిష్ఠరుడి చిత్తంలో రాగద్వేషాలు లేవు, కాబట్టి అతడే ధర్మపూర్వకంగా ఈ భూపరిపాలనం చెయ్యాలి. దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదిని క్షమాభిక్ష వేడాలి. ఇంకా నేను చెప్పేదే ఉంది. ఈ మేరకు మీరు చెయ్యగలిగితే మీరు తిరిగి ధర్మాచరణ పరాయణులవుతారు, వీటన్నింటి నుంచి విముక్తి పొందుతారు అని చెప్పాడట విదురుడు. ఇది విదురుడి గొప్పతనం. ఈ విధంగా సరైన మార్గాన్ని ఎటువంటి కష్టంలో అయినా చూపగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు యమధర్మరాజు అవతారం కనుక. మరి విదురుడిని గురించి మరిన్ని విశేషాల్ని వచ్చేవారం తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు బాలగోకులం కార్యక్రమం July 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.